శివుడిని మనం భక్తితో పూజిస్తే, శివుడికి భక్తితో కళ్యాణం చేస్తే, ఇంకా నీకు ఏం కావాలని అడగడం, నీకు ఏదో అదంతా నేనే ఇచ్చేస్తున్నా, నీ మనస్సులో కోరుకుంటే చాలు, పైకి కూడా అడగక్కర్లేదు. సాధారణంగా కోరుకుంటే ఒక్క కోరిక తీర్చాలి, ఎవడైనా అంతకుమించి ఎక్కువ తీర్చడు కదా. ఈయన అలా కాదట, ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు. అందుకని ఆయన్ని ఈశ్వరుడు అన్నారు, అధిపతి అన్నారు. అనగానే ప్రభు ఏం కోరుకోమంటావు, నాకు 27 భార్యలు, ఈ దక్షుడు కూతుళ్ళని పెళ్లి చేసుకున్నాను, అదంతా నీకు తెలుసున్నదే, ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి అని పిలువబడే 27 ఈ నక్షత్రాలు అప్పుడు ఇంకా నక్షత్రాలు కాదులండి, కేవలం దక్షుడు కూతుళ్ళు, వీళ్ళందరినీ పెళ్లి చేసుకున్నాను. ఇంతమందిని పెళ్లి చేసుకున్నప్పుడు అందరినీ సమానంగా చూద్దాం అనుకున్నాను, కానీ నా మనస్సు రోహిణి మీద లగ్నమయ్యింది. పక్షపాతంతో ఈ ప్రేమ ఒక్క భార్య మీదే చూపించి తక్కిన భార్యల్ని సరిగ్గా చూడకపోవడంతో మా మామగారికి కోపం వచ్చింది. మామగారులకు కోపం వస్తే పూర్వం అలా శాపం పెట్టేవారు, ఇప్పుడు మామగారు ఏం చేయలేడు అనుకోండి. అల్లుడి గారికి ఒకసారి కట్నం ఇచ్చాక ఆ కట్నం విశాఖపట్నం దాకా కోర్టులు చుట్టూ తిరిగిన రమ్మంటే రావు. కాబట్టి పిల్లలే కాస్త జాగ్రత్తగా మంచి సంబంధం చూసుకోవాలి. ఇదిగో ఇప్పుడు ఆ కూతుళ్ళు మాట వినలేదు, ఈ పని చేసామని ఏడ్చారు, తండ్రి కోపం వచ్చి శపించాడు, శాపం వల్ల ఎంత కథ జరిగిందో ఇందాక నుంచి వింటూనే ఉన్నారు మీరు. మా మామగారు కూతుళ్ళని సరిగ్గా చూడలేదని, నాకు క్షయరోగం రావాలి అని శాపం పెట్టాడు, ఆ క్షయం నన్ను పట్టి పీడిస్తోంది. యది ప్రసన్నో దేవేశ కిమసాధ్యం భవేన్ మమ తథాపి మే శరీరస్య క్షయం వారయ శంకర. శివ, నా తపస్సుకి మెచ్చుకున్నానంటున్నావు, నేను శివలింగం చేసి భక్తితో నిన్ను అభిషేకించి పూజించినందుకు నీకు ఆనందం కలిగిందన్నావు. నిజంగా నువ్వు ఆనందం పొందితే నాకేం కావాలో నీకు తెలుసు, నాకు ఈ క్షయరోగం పోవాలి. ఈ టీబీ పేషెంట్ని బతకలేకపోతున్నాను తండ్రి, ఎన్ని మందులు వేసుకున్నా, ఎన్ని శానిటరీ హాస్పిటల్ చుట్టూ తిరిగినా నా రోగం తగ్గటంలా. ఈ రోగం తగ్గించి నన్ను అనుగ్రహించనగానే ఆయన చిరునవ్వు నవ్వి, అబ్బాయి చంద్ర, ఇక్కడ నాకు 2 ఇబ్బందులు వస్తున్నాయి, ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అన్నట్టుంది నా పరిస్థితి. నువ్వు తపస్సు చేసావు, లింగ ప్రతిష్ఠ చేసావు, ఏం కావాలో అది తీరుస్తానని వరం ఇచ్చాను, ఇప్పుడు వరం ఇవ్వకపోతే తప్పు. నీకు వరం ఇచ్చి నీ క్షయరోగం తొలగించాననుకో, ఇంకొక తప్పు చేసిన వాడిని అవుతాను. ఏమిటో ఆ తప్పు తెలుసా, ఈ దక్షుడు నా భక్తుడు, ఒకప్పుడు దక్షుడు నా కోసం తపస్సు చేస్తే వాడికి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాను, నిన్ను కోరుకోమన్నట్టే. వాడేమన్నాడు, నేను ఎవరినైనా శాపం పెడితే ఆ శాపాన్ని నుంచి నువ్వు ఎప్పుడు వెనక్కి తీసుకోకూడదు, వాడిని రక్షించకూడదన్నాడు. ఎంత పెద్ద కష్టమో చూడండి, ఇది దక్షుడికి ఇంత పూర్వం వరం ఇచ్చాడు ఈయన. ఏమని, దక్షుడు ఎవరినన్నా శపిస్తే ఆ శాపాన్ని శివుడు మాత్రం తిప్పకూడదు, వెనక్కి తీసుకోకూడదు. ఇప్పుడు నేను శాపను, నీకు ఇచ్చిన శాపం తిప్పాననుకో, దక్షుడికి ఇచ్చిన వరం పాడైపోతుంది. ఇవ్వకపోతే ఇప్పుడు నీకు ఇచ్చిన వరం వ్యర్థమవుతుంది. చంద్రుణ్ణి అనుగ్రహిస్తే దక్షుడికి ఇచ్చిన వరాలు పోతాయి, దక్షుణ్ణి అనుగ్రహిస్తే చంద్రుడికి ఇచ్చిన వరం తప్పినట్టు అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు, దీనికి మధ్య మార్గం ఒకటి పెట్టుకుందాం. నీ మామగారు ఇచ్చిన శాపం నువ్వు అనుభవించు, కానీ నెలకి 7 అనుభవించు. 15 క్షయరోగంతో పీడింపబడు, 15 మళ్ళీ నువ్వు ఆరోగ్యం పొందు. వృద్ధి క్షయం నీకుండవు, నీ కళలకి. చంద్రుడికి రోగం పోతుంది, చంద్ర కళలకి మాత్రమే వృద్ధి క్షయాలు. అందుకే చంద్రుడు అక్కడే ఉంటాడు. 15 పాటు పాడ్యమి మొదలుకొని క్రమంగా నువ్వు క్షీణించిపో, అమావాస్య నాడు కనబడకుండా పో, మళ్ళీ పాడ్యమి నుంచి పెరిగి పూర్ణిమ నాటికి పూర్ణచంద్రుడి వైపో. మళ్ళీ అమావాస్యల్లో, కొన్ని అమావాస్యలలో అస్సలు చంద్రరేఖ ఉండదు చంద్రకళ, కొన్ని అమావాస్యలలో చంద్రకళ ఉండుగాక అన్నాడు. అందుకే అమావాస్యలో ఒక్కొక్క అమావాస్య నాడు అస్సలు చంద్రుడి రేఖ కనపడదు, దానికి సినీవాలి కుహు అని 2 పేర్లు పెట్టాడు. యాదృష్టేందు సినీవాలి సా నష్టేందు కళా కుహు, చంద్రుడి రేఖ కనపడే అమావాస్యని సినీవాలి అంటారు. అంటే ఆకాశంలో అమావాస్య నాడు కూడా చంద్రకళ కనబడితే దానికి ఏమని పేరు? ఆ అమావాస్యకి శని ఇవ్వాలి. సా నష్టేందు కళా కుహు, ఈ చంద్రుడి కళ అస్సలు కనబడకపోతే దానికి కుహు అని పేరు. ఈ విధంగా అమావాస్యల్లో ఒక నెల చంద్రుడి కళ కనపడుతుంది, ఒక నెల కనపడదు. నాయనా చంద్ర, నీ మామగారికి ఇచ్చిన వరం నీకిచ్చిన వరం తప్పను. ఈ విధంగా నీ కళలు అమావాస్య నాటికి తగ్గిపోయి మళ్ళీ క్రమంగా పూర్ణిమ నాటికి పెరుగుతాయి. నీ కళలు పెరిగినప్పుడు ఔషధులు చెట్లు పెరుగుతాయి, నీ కళలు తగ్గినప్పుడు వాటిలో రసం లేకుండా పోతుంది. అందుకే యజ్ఞములన్నీ పూర్ణిమ నాటిలోపు చెయ్యాలి, పితృయజ్ఞములు అమావాస్య రోజుల్లో చెయ్యాలి. ఎందుకంటే సోమలత అనేది పితృయజ్ఞంలో ఉండదు కనుక. అందుకే నిజమైన గొప్ప గొప్ప యజ్ఞాలు ఎప్పుడూ కూడా దేవతల ప్రసన్నం కోసం పూర్ణిమ నాటి చంద్రుడు ఉన్న కాలంలోనే చెయ్యాలని చేస్తున్నారట. అందుకే అమావాస్య రోజులు దగ్గరికి వస్తున్నాయి, పెళ్లి ముహూర్తాలు ఇక మంచివి ఉండవు, తగ్గించండి అని చెప్పడానికి అసలు కారణం అదనమాట. ఈ విధంగా చంద్రుడి రోగం అలా చేశాడు. ఇప్పుడు దేవతలు వచ్చేశారు చంద్రుడితో పాటుగా, అద్భుతంగా ప్రార్థించేశారు ఈశ్వరుణ్ణి అన్నమాట. జయ జయ గిరిజారమణ, జయ జయ శంకర నాగాభరణ, జయ జయ గిరిజారమణ అని ప్రభువుని ప్రార్థించి, మహాత్మా మాకు ఇంకొక కోరిక ఉందండి, చంద్రుడికి వరం ఇచ్చావు, ఇప్పుడు మాకు వరం ఇమ్మన్నారు, కోరుకోండి మీకేం కావాలన్నాడు ఆయన. ఈ ప్రభాస క్షేత్రంలో పశ్చిమ సముద్ర తీరంలో చంద్రుడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి నిన్ను ప్రసన్నం చేసుకున్నాడు. ఈ లింగంలో నీ జ్యోతిని నింపి కలియుగాంతం వరకు దీనిని జ్యోతిర్లింగంగా లోకానికి అనుగ్రహించు, దీనిని ముట్టుకున్న వాళ్ళకి రోగాలు తొలగ్గాక, భయంకరమైన కుష్ట క్షయ వంటి రోగాలు, మధుమేహం వంటి రోగాలు, లోపల వాయు ప్రకోపాలు అంటే గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ తొలగేటట్టు అనుగ్రహించు అన్నాడు. తథాస్తు, ఈరోజు నుంచి నేను ఇదివరకు లింగరూపం ధరించినప్పుడు నా లింగంలో ఉన్న అద్భుత జ్యోతిని కాంతిని కొంత భాగం చేసి ఈ లింగంలో నిలబెడుతున్నాను. సృష్టిలో మొదటి జ్యోతిర్లింగం ఇది. సోముడు అంటే చంద్రుడు, అతనికి నాథుణ్ణయ్యాను గనక సోమనాథుడు అనే పేరుతో సోమనాథలింగంగా సోమేశ్వరలింగంగా ప్రసిద్ధికెక్కుతాను. ఈ సౌరాష్ట్రంలో ఈ సోమనాథలింగం మొదటి జ్యోతిర్లింగం. దీనిని భక్తి శ్రద్ధలతో తాకి నీటితో కానీ పంచదారతో కానీ పాలతో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసిన వాడికి అన్ని రకాల రోగాలు పోతాయి, రోగ విముక్తిని కలిగించే అపూర్వమైన లింగం ఇది అన్నాడు శివుడు. అదనమాట జ్యోతిర్లింగంలో సోమనాథలింగం పుట్టిన స్థలం. అది కథ. కాబట్టి ఇప్పటికి కూడా ఆ సౌరాష్ట్రంలో గుజరాత్ వెళ్ళి మనం సోమనాథలింగాన్ని పూజిస్తే భవరోగాలే పోతాయి, ఇక ఈ రోగాలు పోవడంలో పెద్ద ఆశ్చర్యం ఉన్నది. శరీర మానసిక రోగాలు రెండూ కూడా తొలగి శారీరక మానసిక ఆరోగ్యం ఇచ్చే అపూర్వ జ్యోతిర్లింగం ఆ సోమనాథలింగం, చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం. ఇప్పుడు కూడా మీకు వీలుంటే అమావాస్య నాడు కానీ లేదా పూర్ణిమ నాడు కానీ అక్కడ రాత్రిపూట నిద్రించేలా వెడితే కనుక వారికి ఎక్కువ శుభ ఫలితం కలుగుతుంది. మీకు రహస్యం చెబుతాను. వాజపేయమని ఒక యజ్ఞం ఉన్నది. ఈ యజ్ఞం చేస్తే వాడికి ఇంద్రుడి అర్థసింహాసనం దక్కుతుంది. ఆ వాజపేయ యజ్ఞం చేసిన వాడు మాత్రమే స్వర్గానికి వెళ్ళాక ఇంద్రుడు తన సింహాసనం పక్కన సగభాగం ఇచ్చి కూర్చోబెట్టుకుంటాట. ఇంకెవరిని కూర్చోబెట్టుకోడు. ఆ ఫలితం పూర్ణిమ నాడు సౌరాష్ట్రం వెళ్ళి సోమనాథుడిని చూసిన, ఆయనకు అభిషేకం చేసిన, లేదా అమావాస్య నాడు అక్కడికి వెళ్ళి ఆయన అభిషేకం చేసిన, ఆయన్ను చూసిన ఆ ఫలితం వస్తుందట. వాజపేయ యాగ ఫలితమిచ్చే అపూర్వ జ్యోతిర్లింగం సౌరాష్ట్ర సోమనాథలింగం. సోమలింగం నరో దృష్ట్వా సర్వపాపాత్ ప్రముచ్యతే లబ్ధ్వా ఫలం మనోభీష్టం మృతస్వర్గం సమీహతే. ఇక్కడ ఒక గొప్ప ఫలితం కూడా చెప్పారు. ఓ పని చేస్తే దానివల్ల ఒక ఫలితం ఉండాలి. ఫలితం లేకుండా ఏదో ఒక లాభం లేకుండా ఏ పని చేయం కదా. సరదా కోసం కాలక్షేపం చేయడానికి ఏ మనిషి ధనాన్ని ఖర్చు పెట్టడు, కాలాన్ని వ్యయం చేయడు. ప్రయోజనమనుద్దిశ్య
నా మందోపి ప్రవర్తతే, మందహాపి అన్నాడు. మరీ బొత్తిగా చురుగుతన లేని మూర్ఖుడు కూడా ఏదో ఒక ప్రయోజనం ఆశించకుండా ఓ పని చేయడు. ఆఖరి తాగుబోతు కూడా ఆ త్రాగుడు వల్ల తాత్కాలికంగా ఏదో ఒక తూగు ఆనందం ఇష్టపడతాడట. దానివల్ల శరీరం నాశనమైపోయినా తాత్కాలిక ప్రయోజనం ఆశించి తాగుతున్నవాడు తాగుబోతు. అటువంటిది మన వంటి వాళ్ళం, కొంత జ్ఞానం కలిగిన వాళ్ళం లేక ధనమున్న వాళ్ళం, ఇటువంటి వాళ్ళం ఒక పని చేస్తున్నామంటే ఆ పని వెనకాతల ఏదో ఒక లాభం ఆశిస్తాం. సోమనాథలింగం గురించి విన్నాం, సోమలింగాన్ని చూద్దాం అనుకున్నాం, వెడదాం అనుకున్నాం, బోలెడంత ఖర్చు పెట్టుకుని దానివల్ల లాభం ఏమిటి అని ముందు అనుకుంటాడు. ప్రతి వ్యక్తిలో ఒక వ్యాపారి ఉంటాడు పైకి కనబడ్డగాని. దానికోసం ఫలశ్రుతి అని ఒకటి పెట్టారు. నాయన, నువ్వు ఈ పురాణం వింటే ఈ లాభం ఉన్నది, ఈ లింగాన్ని దర్శించి ఈ పూజ చేస్తే నీకు ఈ ఫలితం ఉంది అని. అందులో సోమనాథ లింగాన్ని చూస్తే ఆ నరుడికి వెంటనే మళ్ళీ ఆలస్యం లేకుండా అన్ని పాపాలు పోతాయి. సర్వపాపాత్ అన్నాడు. బ్రహ్మహత్య, భ్రూణ హత్య, స్త్రీ హత్య వంటి మహాపాపాలు పోతాయి. ఇంకా చిన్న చితకా పాపాలు పోవడంలో ఆశ్చర్యం లేదు. పాపాలు పోయాయి కదానని మళ్ళీ వాటిని చెయ్యమని చెప్పలేదు. ఆనాటి వరకు చేసిన ప్రక్షాళన చేసుకుని భవిష్యత్తులో ఇక నేను జాగ్రత్తగా ఉంటాను అని ఒక చిన్న ప్రతిజ్ఞ చేసుకోమన్నారు. రకరకాల కోరికలు తీరుతాయి. శరీరం విడిచిపెట్టడం ఎవరికైనా తప్పదు. ఎంత గొప్పవాడైనా ఈ భూమి మీద పుట్టాక వాడికి కీర్తి ఉన్నా లేకపోయినా, ధనం ఉన్నా లేకపోయినా, గొప్పవాడైనా కాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ప్రతి వ్యక్తి ఒక ధర్మం చేయక తప్పదు. ఏ ధర్మం చేయకపోయినా కాలధర్మం చేయక తప్పదు. కాలధర్మం చేసిన వెంటనే స్వర్గం సమీహతే, మృత స్వర్గం సమీహతే అన్నాడు. చచ్చిన వాడు తప్పక స్వర్గం పొందుతాడు సోమనాథలింగాన్ని చూస్తే, అదృష్టం ఉంటే తాకితే, అభిషేకం చేస్తే. అన్నిటికంటే సోమనాథలింగాన్ని దర్శనం చేయటం వల్ల పితృదేవతలు కూడా సంతోషిస్తారు. పితృదేవతలు సంతోషిస్తే వంశం అభివృద్ధి చెందుతుంది. కొంతమంది వంశంలో మగపిల్లలు అనేవాళ్ళు అసలు ఎన్ని తరాలైనా ఉండరు. ఆ ఇంటి పేరిటి వాళ్ళ ఇంట్లో మగపిల్లలు పుట్టరు, లేదా ఆ ఇంటి పేరిటి వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవ్వవు. పిల్లలకి ఏ సంబంధం చూసినా సెట్ అవ్వదు. ఇటువంటి వారికి సోమనాథలింగాన్ని చూడమని చెప్పారు. చూస్తే ఇక జీవితంలో మా అబ్బాయికో లేక మా అమ్మాయికో పెళ్ళి అవ్వటం లేదండి, పెళ్లి కోసం తాంబూలం పేరుతో కిళ్ళీ పుచ్చుకున్నా మళ్ళీ ఆ పెళ్లి సంబంధం వాళ్ళు మా గడపెక్కట్లేదండి అని బాధపడే వారందరికీ కూడా సోమనాథలింగం గొప్ప ఉపశమనం. అందుకే తాంబూలాలు పుచ్చుకున్న వెంటనే పూర్వకాలంలో సోమనాథలింగానికి వెళ్ళారు. నేను చెప్పిన వాడు కాదు, శ్రీకృష్ణుడు తన కుమారుల పెళ్లి కోసం ఆయన కూడా సోమనాథలింగానికి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాడని స్కాంద పురాణం చెబుతోంది. ఆయన కొడుకు సాంబుడు కూడా వెళ్ళాడు. కాబట్టి సహజంగా పెళ్ళిళ్ళలో ఏదన్నా బాధలు ఉంటే, డబ్బున్నా లేకపోయినా, డబ్బుంటే రిజర్వేషన్ చేయించుకుని ఏసీ కంపార్ట్మెంట్లో పెడతారు, లేదనుకోండి ఓసీ కంపార్ట్మెంట్ అంటే దిక్కుమాల కంపార్ట్మెంట్ జనరల్లో ఎక్కేసి వెళ్ళిపోతారు. ఏముంది, టిక్కెట్ లేకపోయినా ఎవడు అడిగేవాడు లేడు. వెళ్ళిపోవటం, బాత్రూంలో కూర్చోవటం, శుభ్రంగా వెళ్ళి ఆ స్వామివారిని ఒకసారి దర్శించుకు వచ్చేయటం. ఏమైనా భగవంతుడిని దర్శించుకోవడానికి పాపం చేసినా దర్శించుకోమన్నాడు ఒక్క భగవంతుడి విషయంలో. చిత్రం తెలుసా, మహాపాపమైన దొంగతనం కూడా శివదర్శనం కోసం దొంగతనం చేసేది పుణ్యంటి మళ్ళీ. అంటే ఇప్పుడు మీ అందరూ వచ్చి జేబులోంచి నా జేబులోంచి లాగేమని కాదు, దొంగతనం చేయమని కాదు. కానీ కర్మగాలి ఇప్పుడు మహాకాళేశ్వరుడి దగ్గరికి రావాలి, డబ్బులు లేవు, చూడాలని ఉంది, అందులో గురువుగారు ఉపన్యాసం అక్కడ వినాలనిపించింది, అప్పుడు ఏం చేయాలి, పక్కవాడి జేబులోంచి 1,000 రూపాయలు లాగేసైనా సరే ప్రయాణమై వెళ్ళొచ్చేయమన్నాడు. అత్యావశ్యక స్థితిలో అది కూడా దోషం కాదు. అది చెయ్యమని మాత్రం ఎప్పుడు అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. అవన్నీ ఆపద్ధర్మములు అంటారన్నమాట. అటువంటి పవిత్రమైనది అది. ఇక రెండవ జ్యోతిర్లింగాన్ని గురించి మన అదృష్టం ఏమిటంటే, వేదవ్యాస మహర్షి 18 పురాణాలు రాశాడు. ఆయన శిష్యుల్లో ప్రధాన శిష్యుడు సూతుడు. సూతుడు పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబుడుచుకునేవిట, రోమహర్షణం కలిగేది. ఒక్కొక్కడు కథ చెబితే ఇంకా విందాం అనిపిస్తుంది. ఒక్కొక్కడి కథ చెబితే వీడు ఎప్పుడు ఆపేస్తాడ్రా బాబు అనిపిస్తుంది అనమాట. ఎందుకని, ఆ చెప్పేవాడి దాంట్లో ఆసక్తి ఉండాలి. అందుకే సూతుడి పేరు రోమహర్షణుడు అని. ఆయన కొడుకు రౌమహర్షిణి. రామహర్షణస్య అపత్యంపవాన్ రౌమహర్షిణి. తండ్రి కొడుకు ఇద్దరూ కూడా సూతులే. వాళ్ళు పురాణాలు చెబుతూ ఉంటే వాళ్ళు అనేవారు, ఏం అద్భుతమయ్యా, నువ్వు చెప్పే కొద్దీ ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది, ఎప్పుడు ఆపేస్తావా అని అనిపించటం లేదు. ఇంకా రాత్రి అయ్యింది కాబట్టి నువ్వు వదిలితే పడుకోవడం తప్పదు కాబట్టి పడుకోవడం తప్ప, లేకపోతే 24 గంటలు శరీరంలో గనక ఓపిక ఉంటే నీ ముఖం నుంచి వచ్చే కథలు విని 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 పులకించి తరించి మేమంతా హాయిగా అప్పుడు శరీరం విడిచిపెట్టాలనుకుంటున్నాం అనేవారు. అంత బాగా చెప్పేవాట. కథ చెబితే అర్థమవ్వాలి, రసం చిప్పిల్లాలి, ఆనందం కలగాలి, ఇంకా ఏం జరుగుతుందో అనిపించాలి. అలా చెప్పేవాడు సూతుడు. వ్యాసుడు తన పురాణ కథలన్నీ అందుకే ఆ శిష్యుడికి ఇచ్చాడు. ఆయన కూడా మన అదృష్టవశాత్తు నైమిషారణ్యంలో 18 పురాణాలు ఒక్క ఆసనం మీద కూర్చుని చెప్పాడు. కానీ నిజానికి ఈ కథలన్నీ నందీశ్వరుడి దగ్గర నుంచి వచ్చాయి. నందీశ్వరుడు నారదాదులకి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు పుస్తక రూపంలో ఇచ్చాడు, పుస్తక రూపంలో ఉన్నదాన్ని మస్తక రూపంలో పెట్టుకుని సూతుడు చెప్పాడు. దానిని ఋషులంతా విన్నారు. వినడం కాదు, వాళ్ళంతా మర్చిపోలేదు. అందుకని సౌనకాది మునులు అని పదే పదే ఎందుకుంటున్నావు అంటే, సౌనకుడు మొదలైన మునులకి మాత్రమే జ్ఞాపక శక్తి. పురాణం వింటే మర్చిపోయేవారు కదట. ఓ 2 గంటలు వినేసి ఏం చెప్పాడండి పురాణం అని బయటకు వచ్చాక పొగిడి ఏం చెప్పాడు అని పక్కవాడు అడిగితే అదే ఆలోచిస్తున్నామండి అంటే, ఇంకా వాడు సౌనకాదులు ఎందుకు అవుతారు, సునకాదులు అవుతారు అన్నారు. నేను అలా ఇందులో చెప్పారు. చాలా అత్యద్భుతమైన భక్తి శ్రద్ధ కలిగిన గురువుగారు, అంతకుమించిన శిష్యులు ఉంటే అసలు అది విధానం వేరు. సౌనకాది మునులు ఎప్పుడూ కూడా సూతుడు రావడానికంటే చాలా ముందు వచ్చి మా గురువుగారు ఎప్పుడు వస్తాడా అని తపస్సు చేసేవారట. అది ఆ యుగంలో. పూర్వం అలా ఉండేవారు అదృష్టం. సూత మహర్షి కోసం సౌనకాదులు తపస్సు చేసేవారు. ఇప్పుడు కలియుగం కదా, రివర్స్ అయింది. సూత మహర్షి ఇక్కడ పురాణం చెప్పిన ఈ సౌనకాదులు ఎప్పుడు వస్తారా దేవుడో, లేక మైకు పెట్టేవాడు ఎప్పుడు వస్తాడురా దేవుడా అని కర్మగాలి సూతుడు కూడా ఎదురు చూస్తాడు. నా అదృష్టం వల్ల నాకు అవకాశం మీరు ఇవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఏమైనా సూత మహర్షి సౌనకాదులు భక్తితో అడగడం వల్ల, సౌనకుడు మొదలైన వాళ్ళు అంటే ఎంతమందో తెలుసా, 88,000 మంది, ఒక అడవిలో 88,000 మంది ఋషులు కూర్చుని విన్నారు. మనం 200 మంది వస్తేనే పెద్ద సభ అనుకుంటున్నాం ఇంకొక స్టేట్కి వెళ్ళి ఒక క్షేత్రానికి. ఆ రోజుల్లో కాలినడకన అన్ని ప్రాంతాల నుంచి వచ్చి వినేవారు, నడిచొచ్చి విన్నారండి. మాకు అప్పర్ బెర్త్, లోయర్ బెర్తే కావాలి, కింద రూమే కావాలి. కింద రూములో కూడా మళ్ళీ అన్ని బెడ్లు మాకుండి పక్కవాడికి థ్రెడ్ మాత్రమే మిగరాలి. మాకు బ్రెడ్డు, పక్కవాడికి బెడ్డు ఇవేమో చూసుకోవాలి. ఈ కోరికలు లేని ఋషులు వాళ్ళు పాపం. ఎంత ఆశ్చర్యకరమైన కాలం అది. ఒక్కొక్కప్పుడు ఆకులు అలములు తింటూ కూడా వాళ్ళు కథలు విన్నారు, అవి లేకుండానూ విన్నారు. అదొక శ్రద్ధ, ఆ యుగం వేరు. వాళ్ళు మల్లికార్జున జ్యోతిర్లింగం 2వది అన్నావు కదా, దాని గురించి చెప్పమంటే అయితే చెబుతున్నా వినండి. పూర్వం గణపతి కుమారస్వామి ఈ ఇద్దరు గణాలకి ఆధిపత్యం అని పోటీ పడ్డారు. కొన్ని గణాలు ఉన్నాయి, ఆ గణాలు ఏ పని చేసినా ఆ పనికి ఆటంకం కలిగిస్తాయి, వాటికి విఘ్న గణములు అని పేరు. ధాత విధాత, సంభ్రముడు ఉద్భ్రముడు, ఈ ఇద్దరు 2 అత్యద్భుతమైన విభాగాలుగా నిలబడ్డారు. అంటే 2 పార్టీలు. శివుడి దగ్గర ఉన్న మొత్తం జనమంతా 2 భాగాలుగా విభజింపబడ్డారు. ఒక భాగానికి సంభ్రముడు, ధాత ఇద్దరు నాయకులు. 2వ విభాగానికి అంటే 2వ పార్టీకి ఉద్భ్రముడు, విధాత వీళ్ళు నాయకులు. కాశీఖండంలో మీరు ఇదివరకు విన్నారు కనుక కొత్తగా చెప్పక్కర్లేదు, కానీ కొత్త వాళ్ళు ఉంటే వినాలి. ధాత అనేవాడు చిక్కులు పెడతాడు, ఎవడైనా ఒక పని చేస్తే చిక్కు పెడతాడనమాట. అలా ఎలాగా, ఒక ఉపన్యాసం జరుగుతూ ఉంటే అక్కడికి ఆ మైకు పెట్టేవాడు కాసేపు కనబడకుండా చేస్తాడు ఈ ధాత, లేదా కరెంట్ ఆపేసి జనరేటర్ డబ్బా సౌండ్ వచ్చేలా చేస్తాడు. వెంటనే విధాత ఏం చేస్తాడు, ఒరే దిక్మాల మైకాడా 5 ఉపన్యాసం అని నీకు చెప్పలేదా బాలకృష్ణ గారు, ఒకవేళ ఆయన మర్చిపోయారనుకో నువ్వెందుకు 5 ఇంటికి రాలేదురా అని మళ్ళీ వీడి పక్క వాళ్ళ ద్వారా పురమాయించి వాడు వచ్చేలా చేస్తాడు. అంటే దాత చిక్కు పెడితే విధాత చిక్కు తీరుస్తాడు. సంభ్రముడు ఏం చేస్తాడు? విఘ్నం కలగజేస్తాడు. అంటే పురాణం మంచి బాగా జరుగుతూ ఉంటే ఎవడో ఒకడు మధ్యలో జటు ఇటు వెళ్ళేలా చేస్తాడు. వెంటనే ఈ ఉద్భ్రముడు ఏం చేస్తాడు? ఏం బుద్ధి ఉందా లేదా అస్తమాటు అక్కడి నుంచి వెళ్ళొద్దంటే వెనక నుంచి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళమని వీడిని మందలించి ఈ విఘ్నం కలగజేసేవాడిని ఎత్తుమీద మొట్టి విఘ్నం దూరం చేస్తాడు. అంచేత చిక్కులు పెట్టేవాడు విఘ్నం కలగజేసేవాడు ఒక పార్టీ పెట్టారు. చిక్కులు తొలగించేవాడు విఘ్నాలు తొలగించేవాడు రెండో పార్టీ పెట్టారు. ఈ రెండో పార్టీ వాళ్ళకి సహజంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలివితేటలతో ఓట్లేసి నెగ్గించుకుంటారు అనుకోండి. అది ఎప్పుడు చిక్కులు పెట్టేవాడిని ఎత్తుమీద పెట్టుకోడు కదా ఎవడను. ఈ రెండు పార్టీలు అవసరమే మళ్ళీ, ఎందుకంటే చిక్కులు పెట్టేవాళ్ళు అయితే వీడికి తెలివితేటలు ఉండవు, చిక్కుల నుంచి బయటపడలేరు కనుక. ఈ సంభ్రమ ఉద్భ్రమ దాత విధాత వీళ్ళెప్పుడు కాశీలో ఎక్కువగా ఉంటారు. అందుకే కాశీ వెళ్ళిన వాడు ఎక్కువ కాలం అక్కడ ఉందామన్నా ఉండలేడు. 4 రోజులు కాశీలో ఉందామంటే ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చేస్తుంది, నాన్న మీరు కాశీలో ఉంటే అమ్మకి కాలు నొప్పి పెట్టింది ఆపరేషన్ చేస్తారు వచ్చేయండి నాన్న అని ఇంటి దగ్గర నుంచి పిల్లలు గొడవ చేసేస్తారు. ఇంక ఈ తండ్రి గారు ఏం చేస్తాడు? కాశీలో ఉండిపోదాం అనుకున్న తండ్రి గారిని ఈ పిల్లలు ఇక్కడ నుంచి రాచరంపాన్ని ఎట్టేస్తుంటే తట్టుకోలేక గురువుగారు నన్ను వదిలేయండి బాబోయ్ అంటాడు. పాపం గురువుగారు కూడా విసుక్కుని పొమ్మంటాడు. ఏ ఆయన వెళ్ళిపోతాడు. కాశీలో ఉందామని వచ్చినా ఈ పేచీ తప్పదు, ఈ మూసినది. ఎంత విచిత్రం అండి ఇది. మనిషి జీవితం ఎప్పుడు సంఘర్షణ. సంఘర్షణ ఉంటే కానీ వీడికి విముక్తి లేదు. అన్ని జీవితాలు సంఘర్షణేనండి. యుద్ధమే అసలు మన మనస్సుల్లో భారతం అనే ఒక మహాసంఘర్షణ. ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు, ఒకవైపు మంచి, ఒకవైపు చెండ, ఓవైపు చిక్కు, మళ్ళీ చిక్కుముడి పెట్టడం, విఘ్నం, విఘ్న నివారణం అన్నీ మనలోనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు జయించుకుంటూ వెళ్ళడమే సాధన. సాధన అంటే ఇంకెంతకంటే ఏముంది పెద్ద, దానికి ఇంత నిర్వచనాలు ఇచ్చి అర్థం కాని రీతిలో పెట్టేస్తున్నారు. కానీ చాలామంది నీలో నిరంతరం ఒక సంఘర్షణ వస్తే చెయ్యొచ్చా చేయకూడదు అనుకుంటే ఆ కష్టాన్ని తొలగించుకుని ధైర్యంగా వెళ్ళిపో. ఎవడన్నా నిన్ను తిట్టాడు పట్టించుకోకు, పొగిడాడు తలకాయ నెత్తికెక్కించుకోకు, కళ్ళు నెత్తికి ఎక్కవద్దు, అలాగని ఏడుస్తూ కూర్చోకు. తెగడతా పొగడతా రెండింటికి అతీతంగా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పో. ఇదే సాధన సంఘర్షణ. సంఘర్షణ ఉంటే కానీ వీడికి విముక్తి లేదు. అన్ని జీవితాలు సంఘర్షణేనండి. యుద్ధమే అసలు మన మనస్సుల్లో భారతం అనే ఒక మహాసంఘర్షణ. ఒకవైపు కౌరవులు, ఒకవైపు పాండవులు, ఒకవైపు మంచి, ఒకవైపు చెండ, ఓవైపు చిక్కు, మళ్ళీ చిక్కుముడి పెట్టడం, విఘ్నం, విఘ్న నివారణం అన్నీ మనలోనే ఉన్నాయి. వీటిని ఎప్పటికప్పుడు జయించుకుంటూ వెళ్ళడమే సాధన. సాధన అంటే ఇంకెంతకంటే ఏముంది పెద్ద, దానికి ఇంత నిర్వచనాలు ఇచ్చి అర్థం కాని రీతిలో పెట్టేస్తున్నారు. కానీ చాలామంది నీలో నిరంతరం ఒక సంఘర్షణ వస్తే చెయ్యొచ్చా చేయకూడదు అనుకుంటే ఆ కష్టాన్ని తొలగించుకుని ధైర్యంగా వెళ్ళిపో. ఎవడన్నా నిన్ను తిట్టాడు పట్టించుకోకు, పొగిడాడు తలకాయ నెత్తికెక్కించుకోకు, కళ్ళు నెత్తికి ఎక్కవద్దు, అలాగని ఏడుస్తూ కూర్చోకు. తెగడతా పొగడతా రెండింటికి అతీతంగా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పో. ఇదే సాధన. ఈ సాధన వల్ల పరమేశ్వర అనుగ్రహం పొందు. ఆ పొందటమే ఫలితం అంటే. కాబట్టి ఇంతకీ చెప్పొచ్చేది కైలాసంలో ఈ శివుడి దగ్గరుండే ఈ ప్రమద గణాలే ఇలా రెండున్నాయి. ఈ రెండు గణాలకి ఎప్పుడూ పడేది కాదు. దాంతో శివుడికి కోపం వచ్చింది. నా దగ్గరకు వచ్చిన మీ బుద్ధి మారదరా, మీ మిమ్మల్ని అదుపులో పెట్టడానికి ఒక నాయకుడు కావాలి అన్నాడు ఆయన. శివమాయ వల్ల ఆయన దగ్గర చేరిన వాళ్ళు కూడా అలా ఉన్నారు అంటే ఇంకా పీఠాలలో ఆధిపత్యం కోసం శిష్యులు కొట్టుకోవడంలో ఆశ్చర్యమే ఉందండి. మీరు చూస్తున్నారు కదా చాలా చోట్ల గుళ్ళల్లో కానీ పీఠాల్లో కానీ అన్ని చోట్ల ఇదే వర్గాల పోరాటాలు చూస్తూనే ఉన్నాం కదా. మనం పెద్ద పెద్ద సంస్థానాల్లో దేవస్థానాల్లో మహానుభావులు అనుకున్న గురువుల దగ్గర వాడికి గురువుగారు పదవిచ్చారు నాకు ఇవ్వలేదు, వాడికి ఇంపార్టెన్స్ నాకు ఇంపార్టెన్స్ లేదు, ఈ గొడవలు అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. కైలాసం నుంచి కూడా వీళ్ళని అదుపులో పెట్టడానికి ఒక అంకుశం లాంటి నాయకుడు కావాలిగా. అందుకని శ్రీ మహావిష్ణువుని పిలిచి, బ్రహ్మని పిలిచి, నారదాదులందరి సమక్షంలో ఈ విఘ్న గణాలని అదుపులో పెట్టడానికి ఎవడు సమర్థుడు అని అడిగాడు. నేను చెబుతానండి అన్నాడు నారదుడు. నువ్వే చెప్పు అన్నారు లోక కళ్యాణం కోసం పరమేశ్వరులు. మీ అబ్బాయిలు ఇద్దరు గొప్పవాళ్ళే కదండి, మళ్ళీ బయట వాళ్ళని పెడితే ఇబ్బంది వస్తుంది. కాబట్టి గణపతినో కుమారస్వామినో ఇద్దరిలో ఎవరో ఒకరిని మళ్ళీ ఇక్కడ ఇద్దరిలో ఎవరో ఒకరిని, ఎవరు బలవంతులు, ఎవరు వేగంగా ప్రయాణిస్తారో, ఎవరి కంఠంలో మాధుర్యం ఉంటుందో, ఎవడు దేవతలందరికీ నాయకుడు కాగలడో వాడికి ఈ ఆధిపత్యం ఇవ్వకూడదా అన్నాడు.
నారద, కొంప ఉంచావు కదటయ్య, మళ్ళీ ఇద్దరిలో ఎవరు గొప్పవాడు అని ఆ ఇద్దరికి మధ్యలో పెట్టావు నువ్వు. ఏదో ఫలానవాణి చేసేయంటే తగాదా ఎప్పుడు రాదు. ఇద్దరిలో ఎవడు గొప్పవాడు అనగానే ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళని మీరు మాట్లాడండి అంటే వాళ్ళు ఏమనుకోరు. మీరు ఎవరు గొప్పవాళ్ళు వాళ్ళు వచ్చో పని చేస్తాను చెప్పండి అంటే తగ్గు తెచ్చిపోతారు. అదనమాట మూడే పెట్టడం అంటే. ఇప్పుడు ఇలా పెట్టేవేమిట్రా ఆయన అంటే, నాకు తోచింది చెప్పాను స్వామి, అయినా ఘటన సమర్థులు, మీ మాయ ముందు మేమెంత అన్నాడు నారదుడు. అనగానే కుమారస్వామి లేచి నేను వీరుణ్ణి అన్నాడు. గణపతి నేను ఇంకా వీరుణ్ణి అన్నాడు. ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. ఎందుకు వచ్చింది ఈ గొడవ, నిర్ణయం కూడా నువ్వే చేసేయి అన్నాడు నారదుణ్ణి ఆయన. భూమండలం చుట్టూ మహావేగంగా మూడు మార్లు ప్రదక్షిణ చేసి ఎవడొస్తాడో వాడికి పట్టాభిషేకం చేసేయండి, గాణాధిపత్యం ఇచ్చేయండి అన్నాడు నారదుడు. ఓ స్థితింత పని అని వెంటనే కుమారస్వామి వారు మంచి నెమలెక్కేసి ఝామని ఆకాశంలో ఎగిరిపోయాడు. ఆయనకి ఇంకా రైలు ఎక్కర్లేదు, బస్సు ఎక్కర్లేదు, ఇమ్మిగ్రేషన్ ఎక్కర్లేదు, విమానం ఎక్కర్లేదు. ఆయన విమానంలో ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు గణపతికి వచ్చిన ఇబ్బంది, ఆయనకు అసలే బొజ్జ, దానికి తోడు సభ చూస్తే లజ్జ, వాహనం చూస్తే ఎలక, ఎలా పరిగణన చేయటం మరి. అందుకని నాన్నగారు ఏమిటండి ఈ పరీక్ష అంటే నాన్నగారు కిక్కును మనకుండా భార్యతో పాటు కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడట. తండ్రి కదా, పక్షపాతం ఉండకూడదు, అందుకని సమాధిలోకి వెళ్ళిపోయాడు. వెంటనే ఈయన పక్కనున్న విష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మా తమ్ముడు గారు ఎగిరిపోయారు ఆకాశంలో, వాడు గ్యారంటీగా మూడు ప్రదక్షిణలు చేసి ముందు వచ్చేస్తాడు, నేను ఎగరలేను కదా, నా సంగతి ఏమిటన్నాడు. నాయన, ఆయన బలాన్ని ఉపయోగించి వెళ్ళాడు, నువ్వు బుద్ధిని ఉపయోగించకూడదా అన్నాడు ఈయన. అంటే ఏమిటన్నాడు మళ్ళీ ఈయన, కొన్ని పనులు తెలివితేటలతో చెయ్యాలి, కేవలం ధనంతో బలంతో చెయ్యలేము. తల్లికి తండ్రికి ప్రదక్షిణ చేస్తే భూప్రదక్షిణ చేసిన పుణ్యం అని ఋగ్వేద సంహిత చెబుతోంది. ఎదురుగుండా మీ అమ్మగారు నాన్నగారు ఉన్నారు, పైగా వాళ్ళు మామూలు వాడు కాదు, సమస్త లోకాలు కడుపులో పెట్టుకున్నవాళ్ళు. చేసేవయ్యా అన్నాడు ఈయన. వెంటనే భలే చమత్కారం చెప్పావు స్వామి అని తల్లిదండ్రులు చుట్టూ మూడు సార్లు యాని కాని చెపాప అని, జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అన్నాడు. ఈ మధ్యన పురోహితుడు ప్రదక్షిణ పదే పదే అంటే పదే పదే చేతిలో పెట్టేసి అది ప్రదక్షిణ అన్నట్ట. మామూలు దక్షిణ కాదు అది, ప్రదక్షిణ, ప్రకృష్టమైన దక్షిణ, నా దక్షిణ పదే పదే అని. పదే పదే అంటే వాడికి తెలియక 10 రూపాయలు పెట్టాడు. పదే పదే అంటేది కాదు, 10 × 10 పదే పదే కాబట్టి 10 పదులు 100 అయ్యా. మళ్ళీ పదే పదే అన్నామంటే 100 పదులు 1000, 1000 పదులు 100 అన్నాడు ఆయన. ఏం చేస్తాం, వారి వారి తెలివితేటలు బట్టి అవి నిర్వచనాలు. మొత్తం మీద ప్రదక్షిణ చేసేసాడు ఈయన. చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నాకు పట్టాభిషేకం చేయండి అన్నాడు. ఏం పట్టాభిషేకం, నువ్వు ఇక్కడే కూర్చున్నావు కదా, మీ తమ్ముడు చూస్తే మయూర వాహనం మీద చకచకచక వెళ్ళిపోయాడు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏమిటంటే, నాన్న శాస్త్రాలైనా తీసి పక్కన పెట్టేయండి, లేదా నాకు పట్టాభిషేకం చేయండి, శాస్త్ర ప్రకారం తల్లిదండ్రులకు ప్రదక్షిణ భూప్రదక్షిణతో సమానం. నేను ఆది దంపతులు భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది సమస్త భువన బ్రహ్మాండాలు ఉదరంలో పెట్టుకున్న మీ ఉదరం చుట్టూ ప్రదక్షిణ చేశాను. మీ ఉదరం చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల సోదరుడి కంటే నేను ముందే ప్రదక్షిణ చేసి వచ్చిన పుణ్యం పొందేశాను. ఇది సూక్ష్మధర్మం, అదేమో బాహుధర్మం అన్నాడు. ఆయన పక్కపక్కనవి, బుద్ధిమంతుడివిరా, నీకు వెంటనే పట్టాభిషేకం చేసేసాను, పట్టాభిషేకం అయిన వెంటనే పెళ్లి చేసేస్తున్నానని సిద్ధి బుద్ధుల్నిచ్చి పెళ్లి కూడా చేసేసాడు. ఈ పెళ్ళైన 7 తర్వాత మయూర వాహనం మీద కుమారస్వామి అన్ని పాపం తిరిగి తిరిగి లింగాలన్నీ చూసుకుంటూ భూలోకంలో ఉన్న క్షేత్రాలు దర్శించుకుంటూ పై లోకాలు కింద లోకాలు సముద్ర స్నానాలు ఆసనాలు ఈశానాలు దాన ధర్మాలు చేసుకుని వచ్చాడు. పాపం తీరా వచ్చేసరికి కుమారస్వామి గారి కళ్ళకి ఎదురుగుండా సిద్ధి బుద్ధుల మీద చెయ్యి వేసుకుని ఊరేగుతున్న గణపతి కనబడ్డాడు. అన్నయ్య వీళ్ళెవరంటే మీ వదినలు అన్నాడు. నాకు తెలియకుండా ఈ వదినలు ఎప్పుడు వచ్చారు అన్నాడు ఈయన. అప్పుడు నారదుడు, ఆయన తినగా ఉంటాడా మరి మాట్లాడతాడా, మహానుభావుడు పెట్టవలసిన చక్కగా పెట్టేశాడనమాట.
తదా సురఋషి ఆగత్య సర్వం వృత్తం జగాదహ.
జరిగిందంత పోసుకొచ్చినట్టుగా, కుమారా నీకు తెలియదుటోయ్ అని నారదుడు, అయ్యో నిన్ను అమాయకుణ్ణి చేసి ఎంత మోసం చేశారనుకున్నావు? నువ్వు అలా వెళ్ళగానే శ్రీ మహావిష్ణువు ఈయనకి కిటుకు చెప్పాడు, ఆ కిటుకుతో చిటుక్కుని తిరిగేశాడు ఈయన. ఆ దెబ్బతోటి ఈయనకి పట్టాభిషేకం అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఇంకా నయ్యం, మీ అన్నయ్య గారికి పిల్లలు పుట్టాక నువ్వు బారసాలకు కూడా వస్తావు అనుకున్నాను, ఈలోపు ముందే వచ్చావు గాని అన్నాడు ఆయన. ఎంత మోసం, నన్నేమో తెలివి తక్కువ వాడిని చేసి బయటికి గింటేసి ఇంత నాటకం ఆడతారా? ఇదంతా అసలు మా అమ్మ నాన్న దగ్గర ఉంది. శివమాయ, శివమాయ అంటే ఏమిటో అనుకున్నాను, ఇంత మాయ చేస్తాడా మా నాన్న అని వెంటనే కుమారస్వామి అగ్రహోదగ్గురుడైపోయాడు. కుమారహస శివపుత్రస్తారకారి మహాబలహ తచ్చుత్వాస కుమారోహి ప్రణమ్య పితరౌచతే జగామ పర్వతం క్రౌంచం పితృభ్యాం వారితోపి. ఇక్కడే ఉంది చమత్కారం. నాన్నగారి మీద అమ్మ మీద కోపం వచ్చింది. కోపం వస్తే సహజంగా లోకంలో వాళ్ళు ఏం చేస్తారు, నాన్న అన్యాయం చేసావు, అన్నయ్యకి పట్టాభిషేకం చేసావు, డబ్బిచ్చావు, నన్ను మోసం చేసావు అని తిడతారు. ఈయన ఒక్క ముక్క మాట్లాడలేదట. ప్రణమ్య పితరూచ, ఎంత అందమైన మాట అంటే సంస్కారం అంటే అందాన్ని. తల్లిదండ్రులకు ఒక నమస్కారం చేసి అది సంస్కారం. ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులు తిట్టకూడదు అని ఇక్కడ ఈ చరిత్ర చెబుతోంది. ఒకవేళ నాన్నగారికి ఏదో పక్షపాతం నిజంగా కలిగింది, ఏ తల్లికి తండ్రికి పక్షపాతం ఉంటుందని నేను అనుకోను, ఫలానా కూతురు నాకు ఎక్కువ, ఫలానా కూతురు తక్కువ, వాళ్ళకి ఆస్తి ఎక్కువిద్దాం, వీళ్ళకి తక్కువిద్దాం అని ఏ తల్లి అయినా తండ్రి అయినా అనుకుంటే వాళ్ళు నరకానికి పోతారు. పిల్లల్ని సమానంగా చూసేవాళ్లే తల్లిదండ్రులు అంటే. నేను ఎరిగి అలాంటి పక్షపాతం తల్లిదండ్రులకు ఉండదు, మనందరం తల్లిదండ్రులమే కనుక. ఒకవేళ ఉంటే వాడు తండ్రి కాడు, ఎండ్రి పేత అటువంటి వాడు. అందులో జగత్పితరులు అసలు అవ్వరు. అందువల్లే కోపం తెచ్చుకున్నాడు, కానీ తల్లిదండ్రుల్ని తోలనాడలేదు. తోలనాడక నమస్కారం ఇలా చేసి నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అదేమంటున్నా ఆయన, ఎందుకని అడగద్దు నేను వెళ్ళిపోతున్నాను. వెనకే నారదుడు వచ్చి ఎందుకు వెళ్ళడండి ఆయన, ఆయన అలా బయటికి పంపి గణపతికి పట్టాభిషేకం చేశారని ఈయనకి తెలిసింది, తెలిసిందా గిల్లేవా అన్నాడు శివుడు. ఏమండి మరి నేనేం చేయనండి, నన్ను అడిగాడండి, చెప్పకపోతే అసత్య దోషం వస్తుంది కదా అన్నాడు. నారద, మా కొంపలు ముంచుతున్నావు కదా బాబా, అసలు ఈ గొడవ అంతటికి మూలకారకుడు అన్నట్ట. అంతా శివమాయ అన్నాడు మళ్ళీ ఆయన. నారదుడు ఎంత తెలివేరువాడో చూసారా, సర్వం శివమాయా ప్రభావం. నిజంగా ఇదంతా శివమాయగా అయితే లోకశ్రేయస్సు కోసం ఆ పరమేశ్వరుడు ఒక నాటకం ఆడుతున్నాడు, లేకపోతే ఆయన కొడుకులకి తగాద ఏమిటి? శివుడి మాయలో కుమారస్వామి గణపతి పట్టం ఏమిటి? వాళ్ళు అతీతులు వీటికి, కానీ మనల్ని అనుగ్రహించాలి కనుక ఈ పని చేస్తారు. నిజంగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు ఈ తగాద రాకపోతే, కుమారస్వామి తండ్రి మీద అలిగి అక్కడి నుంచి వెళ్ళకపోతే, ఇవాళ మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తం దక్షిణ భారతంలో రెండే రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, ఒకటి తమిళనాడులో రామేశ్వర లింగం, ఒకటి ఆంధ్రాలో శ్రీశైల మల్లికార్జున లింగం. ఈ రెండు జ్యోతిర్లింగంలో తెలుగు వాళ్ళకి ఈ జ్యోతిర్లింగం దక్కేదా? అది లేకపోతే మనం ఎలా తరిస్తాం? మనల్ని తరింప చేయడానికి పరమాత్మ ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క లింగరూపంలో వెలిసి తద్వారా దగ్గరగా ఉండి ఆకర్షించి అనుగ్రహించడానికి ఆడిన నాటకం కాకపోతే ఆయన ఏమిటి, ఈ పిల్లల మధ్యలో తగాదా ఏమిటి, ఈ చిక్కులు ఏమిటి, విడదీయడం ఏమిటి, ఇదంతా లీల. అందుకే దానికి శివమాయ. తండ్రి మీద అలిగి కుమారస్వామి వెంటనే భూలోకానికి వచ్చేశాడు. ఎక్కడికి? క్రౌంచ పర్వతానికి వచ్చాడు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటే మొట్టమొదట శిఖర దర్శనం, ఈ కొండ మీద ఎక్కి అక్కడ చిన్న నంది బొమ్మ లాంటి బొమ్మ ఉంటుంది, దానిలోంచి చూడాలి. తర్వాత రెండవ శిఖర దర్శనం, గుళ్ళో కలశములు కింద ఉన్నటువంటి కొలనులో కనపడతాయి, అవి కూడా చూడాలి. కుమారస్వామి కైలాసాన్ని విడిచిపెట్టి శిఖర దర్శనం దగ్గరికి వచ్చాడనమాట. అందుకే అక్కడ కుమారస్వామికి గుడి ఉంది చూసారు ఎప్పుడు కూడా, అక్కడ సుబ్రహ్మణ్యస్వామి వల్లీ దేవసేనా సమేతుడై ఉంటాడు, అది క్రౌంచ పర్వతం. అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు, నాయన కుమార నువ్వు వెళ్ళిపోకు, నువ్వు వెళ్ళిపోతే మేము చూడకుండా ఉండలేం అని పుత్ర వ్యామోహంతో వద్దు వద్దని వారించినా వినిపించుకోకుండా వారి నుంచి దూరం అయిపోయాడు. వారించినా వినకుండా అక్కడికి వచ్చి మకాం పెట్టేశాడు. పితృదేవతలకు ఎప్పుడు పిల్లల మీద ప్రేమ ఎక్కువ. పిల్లలంటే కోపగించి నీ మొహం చూడమని వెళ్ళిపోతారు, కానీ తల్లిదండ్రులు చూడకుండా ఉండలేరు. అందుకని కుమారస్య వియోగేన తన్మాత గిరిజాయదా దుఃఖితాసీత్ తదా శంభుః తామువాచ సుబోధకృతు. కుమార కుమార అని తల్లి చాలా ఏడ్చింది, కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. ఆవిడ ఏడుస్తూ ఉంటే శివుడు దగ్గరకు వచ్చి, పార్వతి నువ్వు కూడా లౌకిక ప్రాణుల్లా కొడుక అని ఏడుస్తావు ఏమిటంటే, అలా అంటారేంటండి, పుట్టినప్పుడే దూరంగా అయిపోయాడు నాకు తెలియకుండా, నేను గర్భవతినై పిల్లవాడికి అందామంటే ఈ దేవతలు దిక్కుమాలిన వాళ్ళు వచ్చి మీ వీర్యం అడిగి పట్టుకుపోయారు, అదేదో మీరు గంగలోంచి రెల్లుగడ్డిలోకి వెళ్ళిపోయింది, ఆ రెల్లుగడ్డిలో పుట్టాడు, పోనీ పుట్టాక తెచ్చి పెంచుకుందామంటే దేవతలకి సేనాధిపతిగా పంపారు, దేవసేనానిగా తారకాసురుణ్ణి చంపాక మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పెళ్లి చేద్దామంటే మళ్ళీ ఈ నారదుడు వచ్చి అన్నదమ్ముల మధ్య తగాదా పెట్టాడు. ఎప్పుడు ఈ చిన్న కొడుకు నాకు దూరంగానే ఉంటాడు. తల్లికి ఈ చిన్న కొడుకు మీద ఎందుకో కొంచెం ప్రేమ ఎక్కువట. పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా సమానమే, కానీ పెద్ద కొడుకు దగ్గరే ఉండేవాడు, చిన్న కొడుకు దూరంగా వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న పిల్లల కంటే దూరంగా ఉన్న పిల్లలు ఎలా ఉన్నారో అనిపించడం సహజం కదా, ఎందుకంటే కళ్ళకు కనపడ్డ కనుక. అందుకని వాడంటే బెంగండి నేను వాడిని చూడకుండా ఉండలేను బాబోయ్ అనగా, శివుడు వెంటనే దేవతల్ని ఋషుల్ని, కొడుక నీ కోసం ఏడుస్తోంది రా నాయన కుమార, వచ్చేయమంటే నేను రాను అన్నాడు. ఆయన మళ్ళీ మళ్ళీ బతిమాలితే నేను రాను చెప్పా కదా. ఒక్కొక్కప్పుడు లోకశ్రేయస్సు కోసం అలా అలుగుతారు పిల్లలు కూడా. చివరికి పార్వతి, కొడుకు మనల్ని చూడ్డానికి రాకపోతే మనం కొడుకును చూడ్డానికి వెడదాం అన్నాడు ఆయన. ఇది తెలిసింది కుమారుడికి, మీరు కనుక ఇక్కడికి వస్తే ఈ స్థానం మారి ఇంకో చోటకి పోతానన్నాడు. ఒకవేళ మీరు నన్ను చూడ్డానికి ఇక్కడికి వచ్చారనుకో, ఇక్కడ సుఖంగా ఉంటున్నాను, ఈ ఊరు వదిలి ఇంకో ఊరు పోతాను, అక్కడికి వస్తే ఇంకో చోటకు పోతానన్నాడు. ఇది పెద్ద చిక్కు, కొడుకు రాడు, ఒకవేళ వీళ్ళు పెడితే అది వెకేట్ చేసి వెళ్ళిపోతాట, అడ్రస్ కూడా ఇవ్వకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎలా మరి. అందుకని వెంటనే శివుడు మహానుభావుడు ఒక ముసలాయన వేషం వేసుకున్నాడు. బాగా గెడ్డాలు వేషాలు నెరిసిపోయి కదలు లేక కర్ర చేతిలో పుచ్చుకుని టిక్ టిక్ అనుకుంటూ వచ్చాడు. వృద్ధమల్లికార్జునుడు అంటారు. అందుకే ఇప్పటికి కూడా శ్రీశైలం వెడితే ముందుగా మనం చూడవలసింది వృద్ధమల్లికార్జునుడిని. ఆ రూపంలో అక్కడికి వచ్చి ఇప్పుడు ఆ వృద్ధమల్లికార్జునుడి గుడి చూసారా, దాన్ని కామధేనువు తొక్కింది, అందుకే చిన్న చిన్న ముక్కల కింద కనపడతాయి నొక్కుకుపోయి. అక్కడ మకాం పెట్టాడు. పూర్వం అదంతా అడవే కదా, ఇప్పుడంటే గుడి కట్టారు కానీ ఆ అడవిలో చెట్టు కింద అక్కడ మకాం పెట్టి అక్కడి నుంచి సరదాగా వెళ్ళి ముసలాయన అతి కష్టం మీద ఎక్కుతున్నట్టుగా క్రౌంచ పర్వతం దగ్గరికి వెళ్ళి కొడుకును చూసి మళ్ళీ అక్కడికి వచ్చేసేవాడు. ఈ హడావిడిలో తన కొడుకుని తాను చూచి సంతోషం పొందుతున్న ఈ తండ్రి గారు పార్వతి విషయం మర్చిపోయాడు. అసలు పార్వతి కోసం వచ్చాడు ఆయన. మా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందులో కుమారస్వామి చాలా అందంగా ఉంటాడండి, కొంతమంది ఏమిటో తెలియదు కానీ చూసే కొద్దీ చూడాలనిపిస్తారు, వాళ్ళ మొహాల్లో ఆకర్షణ ఉంటుందన్నమాట. కొంతమంది మొహాల్ని ఎప్పుడు చూసినా విసుగ్గానే ఉంటుంది, ఆ మొహంలోనూ ముఠముట్లు ఉంటాయి, సంతోషం ఉండదు, ఏ ఎప్పుడు మంచి వస్తారు, అసలు నవ్వే ఉండదు దరిద్ర మొహాలు అని నేను అనలేదు, పురాణాల్లో చెప్పారు, మళ్ళీ నేను అన్నారనేవారు. ఆయన ముఖం ప్రసన్నంగా ఉంటుంది అయ్యో కుమారుడిది, అందుకని ఆ వ్యామోహంలో కబురు పెట్టలేదు. పార్వతీదేవి ఏమండి ఇదేంటండి మీరెక్కడ కూర్చున్నారు రారేమంటే, పార్వతి నువ్వు వచ్చావంటే నిన్ను గుర్తుపెట్టేస్తాడు, అతన్ని చూడ్డానికి నేను ఒక చమత్కారం చేస్తాను, అప్పటిదాకా నువ్వు రాకు అన్నాడు. సరేనంది ఆవిడ. ఈ వృద్ధమల్లికార్జునుడు కొద్ది రోజులు ఇక్కడ ఉండగా ఒక రోజున మహాభయంకరుడైన అరుణుడు అని ఒక రాక్షసుడు పుట్టాడు భూలోకంలో. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వాడు ఎర్రగా చింత నిప్పుల్లాంటి కళ్ళతో ఉండేవాటి అరుణాసురుడు. వాడు బ్రహ్మ కోసం తపస్సు చేయగానే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. నాకు చావు లేకుండా వరం కరుణించు విరించి నీ గురించి తపస్సు చేశాను కనుక అన్నాడు ఆయన. ఇది కుదరదనైనా పుట్టాక ప్రతివాడు చావక తప్పదు, మృత్యుర్ జన్మవతాం వీర దేహేన సహజాయతే అద్యవాబ్దశతాంతేవా మృత్యుర్వై ప్రాణినాధ్రువం.
ఓ వీరుడా, పుట్టిన వాడికి మరణం తప్పదు. అది అద్య ఈరోజు అవ్వచ్చు, అబ్ద సంవత్సరం తర్వాత అవ్వచ్చు, శతాంతేవ వందేళ్ల తర్వాతైనా మృత్యుర్వై ప్రాణినాధ్రువం, మరణం తప్పదు. అంటే పుట్టాడంటే వాడికి మరణం తప్పదు. పుట్టిన ప్రతి జీవి ఎప్పుడో ఒకప్పుడు గిట్టక తప్పదు. ఆ మృత్యువు కూడా దేహేన సహ జాయతే, దేహంతో పాటే పుడుతుంది. అందుకే ఈ దేహభ్రాంతి లేకుండా చేసుకోవడానికి భవతే విష్ణుస్వరూపాయ భవ తే అని విడదీయకూడదు దాన్ని. భవతే ఒకటే మాట, భవాన్ భవంతౌ భవంతః, అదే చతుర్దేవ భక్తులు భవతే అవుతుంది. అందుకే భవతే విష్ణుస్వరూపాయ అని ఎందుకన్నాడంటే అక్కడ భవ అంటే శివుడని, తే అంటే నీ కొరకని అర్థం ఆ కర్మ. భవతే విష్ణుస్వరూపాయ అంటే విష్ణుస్వరూపుడవైన నీ కొరకు అని అర్థం అన్నమాట. అంచేత మాయదారి భాష కాస్త చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడకపోతే ఒక్కసారి కొంపలు విరిగిపోతాయి, అందులో రికార్డ్ అయితే మరీ ప్రమాదం అన్నమాట. సరే, మొత్తం మీద ఏదేమైతే ఇప్పుడు శబ్దజ్ఞానం గురించి ఇంకోసారి చెప్పుకుందాం. కానీ భక్తి శ్రద్ధలతో పరమాత్ముడిని నిరంతరం ప్రార్థిస్తే మనకి తెలియకుండానే ఆ జ్ఞానం తనంత తానే వచ్చేస్తుంది. ఈ మూర్ఖుడా దేహేన సహ జాయతే, మానవుడికి పుట్టుకతో పాటే మరణం కూడా పుడుతుంది, అది ఎప్పుడైనా అవ్వచ్చు. కాబట్టి మరణం లేని వరం నేను నీకు ఇవ్వలేను, ఇంకేదైనా కోరుకు అంటే, ఏమండి ఈ లోకంలో రకరకాల జీవులు చూశాను, నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు లేదా ఎక్కువ కాళ్ళు ఉన్న వాటిని చూశాను, ఆరు కాళ్ళు ఉన్న జీవులు ఏమైనా ఉన్నాయా అంటే ప్రస్తుతం లేవన్నాడు బ్రహ్మ. అది ఆయన చాలా టెక్నిక్, ఇప్పటికీ లేవన్నాడు. ఓహో, ఆరు కాళ్ళు ఉన్న ప్రస్తుతం భూలోకంలో లేవు. ఆరు కాళ్ళు కలిగిన ఒక స్త్రీ రూపంలో ఉన్న జంతువు, దానికి రెక్కలు కూడా ఉండాలి, అది శబ్దం చేస్తే నా చెవిలో ఆ శబ్దానికి నా కర్ణభేరి పగిలి నేను చచ్చిపోయే వరమయ్యా అన్నాడు వాడు వ్యథ తెలివితేటలు ఉపయోగించి బాగా. అలా అయితే చావమని తథాస్తు అన్నాడు బ్రహ్మ. అదిగో వాడు ఆ కాలంలో ప్రపంచాన్ని గడగడలాడించేశాడు. ఆ దుర్మార్గుడి భయంకరమైన వేదనని తట్టుకోలేకపోయారు దేవతలంతా. ఇంద్రుడు మొదలైన వాడు పరుగు పరుగున అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మా పార్వతీమాత, అరుణాసురుడు గర్వితుడు మమ్మల్ని పీడించేస్తున్నాడు, దుఃఖం తట్టుకోలేకపోతున్నాం బాబోయ్ అని ఏడ్చారు. అప్పుడు ఆవిడ, అమ్మయ్య సమయం వచ్చింది అనుకున్నది. శివుణ్ణి అనుజ్ఞ అడిగింది, ఏమండి రావత్సాయి కానీ వచ్చేయి, దీనికోసం ఎదురు చూస్తున్నానన్నాడు. అరుణాసురుడు క్రౌంచ పర్వతం దగ్గర ఉండేవాడు. ఈ శ్రీశైల పర్వత శ్రేణిలో క్రౌంచ పర్వతం దగ్గర నుంచి శ్రీశైలం మధ్యలో, అంటే శిఖర దర్శనం నుంచి గుడి దగ్గర ఉన్న ప్రాంతంలో తిరిగేవాడు. ఆ ప్రాంతంలో ఉన్న ఋషుల్ని చంపేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో వాడు పరమేశ్వరుడి అనుగ్రహం లేని వారందరినీ తిని పారేశాడు, చాలామందిని మింగేశాడు. ఎందుకంటే అప్పటికి లింగం కూడా లేదుగా, జ్యోతిర్లింగం లేని రోజులు కదా మరి, అందుకని. ఆ రోజుల్లో అక్కడ కేకారణ్యాలు, ఆ కేకారణ్యాల్లో బిల్లులు ఋషులు ఉండేవారు. ఋషులు కళ్ళు మూసుకు తపస్సు చేసేవారు, వాళ్ళందరినీ భక్షించడమే వాడి పని. ఆ భక్షిస్తున్న రాక్షసుని చంపి వాళ్ళని రక్షించడం కోసం దేవతల ప్రార్థన అంగీకరించింది అమ్మవారు. వెంటనే తన పరివారంతో కలిసి అక్కడికి వచ్చింది. ఆరు కాళ్ళు కలిగినది తుమ్మెద, పైగా స్త్రీ కదా భ్రామరి, మగవాడైతే భ్రమరం, భ్రామరి రూపం ధరించింది, ఆడు తుమ్మెద రూపం ధరించింది, తన పరివారంతో వచ్చింది. జమ్మంటూ ఆ రాక్షసుడు చెవి చుట్టూ చేరి పెద్ద గొడవ చేసేసింది. ఏమి రొదా ఏమి రొదా, ఒక్కొక్కడు అరుస్తూ ఉంటే మైకులు పగిలిపోతాయే, అప్పుడు ఆ చెవి సరిగ్గా స్పీకర్ దగ్గర పెట్టిన వాడి చెవి ఏమవుతుంది, అలా అయిపోయింది వాడి చెవి, చెవులు పగిలిపోయాయి, నెత్తురులా కారిపోయింది పొటపొట పొటపొట, వాడి తలంతా పగిలిపోయినట్టు అయిపోయింది. ఈ విధంగా చెవులు పగిలి కర్ణభేరి పగిలి రక్తం బయటకు వచ్చి గడగడా కొట్టుకుని చచ్చిపోయాడు వాడు. ఈ విధంగా అమ్మవారు వాడిని చంపిందనమాట. లోకాలని పీడించే అరుణాసురుణ్ణి అమ్మవారు తుమ్మెద రూపంలో వచ్చి ఆ క్రూర రాక్షసుడిని గొంతు నులిమి చంపేసిందనమాట. ఈ విధంగా చంపకుండా చంపడం అంటారు, శబ్దం ద్వారా చంపింది. వాడి వరమే వాడికి కండకావరం తెచ్చి చివరికి మరణానికి మూలమయ్యింది. ఇప్పుడు అమ్మవారు అంది అయ్యవారిని, ఏమండి ఇప్పుడు నేను ఈ రూపంతో మా అబ్బాయిని చూడొచ్చా అంటే, ఇలా చూస్తే ఆయన ఏం పెద్ద పట్టించుకోడు, ఇలా తుమ్మిద రూపంలో, సౌండ్ మాత్రం చేయకు, మీ అబ్బాయికి సౌండ్ ఎలర్జీ కొంచెం కాబట్టి మెల్లిగా జిమ్ అనుకుంటూ వెళ్ళి చూసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాయన్నాడు ఆయన. రోజు ఆవిడ కాసేపు వెళ్ళి వాళ్ళ అబ్బాయిని చూసుకుని అనుమానం రాకుండా, మళ్ళీ ఎక్కువసేపు ఉంటే వాడికి అనుమానం వస్తుంది. అలా ఒకసారి చూసిన మా అబ్బాయి బాగున్నాడు అనుకుని తిరిగి వచ్చేది. ఈయన అన్నాడు, నా దగ్గర నువ్వు ఉన్నావనుకో ఈ ముసలి రూపం విడిచిపెట్టి యవ్వన రూపం ధరిస్తాను, నువ్వు అంత అందగత్తేవి, చచ్చిపోయిన మన్మధుణ్ణి బతికించగలిగే సుందరివి నువ్వు, కాబట్టి నా మాట విని నా దగ్గర ఉండకు, ఆ పైకి వెళ్ళి నా నెత్తి మీద కూర్చో అన్నాడు. భార్యకి నెత్తి మీద స్థానం ఇచ్చిన గొప్ప దేవుడు ఆయన, భార్యను ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాలట. ఇప్పటికి కూడా అందుకే శివలింగం కింద ఉంటుంది మల్లికార్జున లింగం, అమ్మవారు చూసారా ఎత్తుగా ఉంటుంది. తద్వారా ఏమంటున్నాడు ఆయన, నాయనలారా మీరందరూ కింద కూర్చొని వినండి, భార్యలను కుర్చీలో కూర్చోమనండి అని చెప్పాడు. అంత భార్యలు అలా గౌరవించమండి, శివుడి కథలు వినడం కాదు అలా గౌరవించాలి. ఈ విధంగా భార్యామణిని ఉన్నత స్థానంలో, భ్రామరీదేవిని భ్రమరాంబికాదేవిని